अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां
श्रीशैल दिव्यक्षेत्रंलो భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి యొక్క దివ్య చరణార వింద ద్వయ ప్రాంగణంలో మనం మూడు రోజులు దీక్షగా ఓ పక్కన శివపురాణ పారాయణం, మరో పక్కన కళ్యాణం, ప్రవచనం పగటిపూట, సాయంత్రం శ్రీశైల మహిమ ఇవన్నీ చెప్పుకుంటూ దీక్షగా కొనసాగిస్తున్నాం. రేపటితో ఈ దీక్షా కార్యక్రమం పూర్తవుతుంది. ఇప్పుడు పార్వతీదేవి కళ్యాణంలో భాగం చూడండి. నారదుడు గురువుగారు మేనకాదేవికి, హిమవంతునికి గురువుగారు నారదుడు అని మామూలు గురువు కూడా కాదు. నిరంతరం పురాణాలు, శాస్త్రాలు వీటితో లోకాలన్నీ తిరిగే పుణ్యాత్ముడు, నారాయణ స్మరణ తప్ప ఎరగనివాడు. ఆయన పరమశివుడు, సర్వవ్యాపకుడు, అనంతుడు, చిన్మయుడు, జ్ఞాని, అంతటి మహానుభావుడు లేడు, ఈశ్వరుడంటే అధిపతి అని చెప్పి ఒప్పించి పెళ్ళికి ఏర్పాట్లు చేస్తే ఇంకా ఈ మేనాదేవి లౌకికమైనటువంటి వ్యవస్థలో పడిపోయి, పిచ్చలో పడిపోయి, ధనంలో పడిపోయి, వచ్చేవాళ్ళల్లా డబ్బును వాళ్ళల్లా, కాస్త బట్టలేసుకొచ్చిన వాళ్ళల్లా వీడైనా మాలుడని అడగడం ఏమిటి? అసలు మహామాయ కాకపోతే ఏమిటి? మహామాయేతి యా బ్రవీత్ అన్నారు. అందుకే ఇంత మహామాయ ఎంతటి వాడినైనా బుట్టలో వేసుకుంటూనే ఉంటుంది. నిరంతరము పరమాత్మ సన్నిధానంలో ఉండే అర్చకులకే మాయ పట్టుకుంటూ అంటే ఇక మిగతా వాళ్ళ సంగతి చెప్పేదే ఉంది. భగవంతుడి దగ్గర అర్చన చేయవలసిన వాడు కూడా అప్పుడప్పుడు ఆ దేవుడిని చూసి రోజు పక్కన ఉండడం వల్ల లోకువ. అందుకే ఎక్కువ పరిచయం అయితే కూడా ప్రమాదం అన్నారు. అతి పరిచయ దవజ్ఞ సంతత గమనాధనాదరో భవతి మలయే భిల్లపురంధ్రి చందన తరుకాష్టమిందనీ కురుతే అని. మలయ పర్వతంలో అన్నీ గంధం చెట్లే. గంధం చెట్ల మధ్యలో తిరిగే బోయేవాళ్ళకి గంధం చెట్టు విలువ తెలియదు. అందుకని గంధం చెట్టు నరికి పొయ్యిలో పెట్టి దాని మీద వంట చేసుకుంటారు. ఎందుకని అన్నీ గంధం చెట్లే కనుక. గంధం చెట్ల మధ్యలో తిరిగేవాడికి దాని విలువ తెలియక దాన్ని పొయ్యిలో పెట్టి కట్టెలు కాల్చుకుని దాన్ని ఏమో ఏదో నీళ్లు కాచుకోవడానికి, అన్నం వండుకోవడానికి ఉపయోగించినట్టే ఎప్పుడు భగవంతుడి దగ్గర ఉండి, ఎప్పుడు గురువుల దగ్గర ఉండడం వల్ల వాళ్ళ విలువ మనకి క్రమంగా తెలియక అతి పరిచయం వల్ల అవజ్ఞత అంటే వాళ్ళ మీద స్వల్ప దృష్టి ఏర్పడుతుంది. ఏలూరు ఆయనండి, అప్పుడు మా ఇంటికి వచ్చాడండి, వీడి ఇంటికి వస్తే నీ అదృష్టం అంత మాత్రం చేతి ఈ గంధం చెట్టు గొప్పతనం నీకేం తెలుసు పిచ్చివాడ. నీ ఇంటికి ఆనాడు నువ్వు ఎన్నో జన్మల పుణ్యం చేసే వచ్చాడు, ఇప్పుడు నీకు అజ్ఞానంతో అది గుర్తు లేదనుకో, ఆ దూరం అయిపోతాడు, మళ్ళీ జీవితంలో అడుగు పెట్టాడు వాడు. శివుడు మన ఇంట్లోకి రావాలంటే మనకి ఎంతో పుణ్యం చేసుకోవాలి. అతి పరిచయం వల్ల వాడి మీద అవజ్ఞ ఏర్పడుతుంది, చులకన భావం ఏర్పడుతుంది. అందుకనే జ్ఞానులు సాధ్యమైనంత వరకు ఎవరిళ్ళకి పడితే వాళ్ళ ఇంటికి వెళ్లకుండా నిరోధిస్తారు. నాలుగు రోజులు గట్టిగా పట్టించుకుని ఏం బాగున్నావని అడిగాను అనుకోండి, ఐదో రోజు నుంచి నన్ను అడగకుండా అసలు నన్ను పట్టించుకోకుండా ఆయన ఉండలేడండి అంటాడు వీడు. అందుకని అన్నమాట. ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే గొప్ప గొప్ప ఆలయాలలో అక్కడ రోజు భగవంతుడి దగ్గర అర్చన చేసే అర్చకులకి దాని మీద కనుక నమ్మకం ఉండుంటే అసలు వాళ్ళకి ఎటువంటి మోక్షం వస్తుంది? వాళ్ళకి ఆ నమ్మకంలా మనం ఎక్కడి నుంచో వచ్చి అమ్మ బాబో ఒక్క సెకను ముట్టుకుంటే చాలని మనం అనుకుంటున్నాం. నిమిషము నిమిషము అక్కడే ఉండి చెయ్యవలసినవి చెయ్యక భ్రష్టులైపోతున్నారు. అందువల్ల పీఠానికి పక్కన ఉండితే ఉపయోగంలా, దాని మీద నమ్మకం పెట్టుకుంటే ఉపయోగం. దూరంగా ఉన్నవాడే నయ్యం అనిపిస్తుంది, ఎక్కడో ఉన్నవాడికి అయ్యో గురువుగారి దగ్గర ఉన్నవాళ్ళు ఎంత అదృష్టవంతులు అనిపిస్తుంది, కానీ ఈ పిచ్చాడు పక్కనుండి ఆయన ఎంత లోకుగా చూస్తున్నారో, ఆ దేవుణ్ణి ఎంత లోకుగా చూస్తున్నారో వాళ్ళకి తెలియదు. పక్కనున్నంత మాత్రం చేత ఉపయోగము లేదు. మేరు పర్వతం పక్కనుంది, ఏం లాభం దాని పక్కనున్న బండరాయికి? అలా నారదుడి వంటి మహానుభావుడు సద్గురుడు పక్కనుంటే కూడా మేనాదేవి మంకు పట్టుబట్టి వీడుమాలుడా అంటే ఇంత పిచ్చిదానివి ఏమిటమ్మా, ఆ జగన్మాతని చేపట్టేవాడు ఇలా ఉంటాడా అన్నాడు ఆయన. ఇంతమంది ఇంత గొప్పవాళ్ళు వచ్చారంటే ఇంతకంటే గొప్పగా అల్లుడు ఉంటాడు మాల్లుడు, ఇంతమందికి రాజైన మా అల్లుడు ఇంకెంత గొప్పవాడు అనుకుంది. డబ్బుతో మాత్రమే అల్లుడి గొప్పతనాన్ని ఆవిడ అంచనా వేయాలనుకుంది. దానికి శివుడు ఏం చేశాడు, ఆఖరి అందరూ వచ్చాక వచ్చాడు తన పరివారంతో. అదిగదిగో ఇప్పుడు వస్తున్నవాడు మీ కాబోయే అల్లుడు, ఆయనే జగదీశ్వరుడు అన్నాడు నారద ప్రభు అనడంతో, ఏడి ఏడి అని ఆవిడ కళ్ళదోడు ఇలా తీసి గొడ్ల గోపలాగా ఇలా పెట్టి మరీ చూసింది. ఆవిడ కళ్ళదోడు ఉందో లేదో తెలియదు కానీ మొత్తం మీద ఇలా పెట్టి చూసింది. చూడగానే అప్పుడు జరిగింది మహామాయ. గిర్రం తలకాయ తిరిగిపోతున్న వాళ్ళు, అదేదో రోబో సినిమాలో లాగా గిర్రం తలకాయ తిప్పుతున్న వాళ్ళు కొంతమంది, పిశాచముఖాలతో ఉన్నవాళ్ళు కొంతమంది, ఇంతంత గూనితో ఉన్నవాళ్ళు కొంతమంది, ఏహే అని ఎముకల పోగుల్లాగా వేళ్లాడుతున్న పిశాచాలు కొన్ని, విరుద్ధ వాహనాకేచిత్ శృంగనాథ వినాదిత డమరోర్వాదినకేచిత్ కేచిత్ గోముఖ వాదిన, కొంతమంది చర్మం వాయిద్యాలు, ఏది ఆవు ఎద్దు చచ్చిపోయాక ఆ ఎద్దు చర్మాలతో డప్పులు తయారు చేస్తారు, ఆ చర్మ వాయిద్యాలు వాయిస్తూ ఇంతంత ముక్కులతో ఉన్నవాళ్ళు, పొడుండొక్కు లాంటి నోళ్లుతో ఉన్నవాళ్ళు, కేవలం దంతములు తప్ప చర్మం లేకుండా కపాలాలు పుర్రెలు మాత్రమే కనపడుతున్నవాళ్ళు కొంతమంది, ఇంకా చిత్రం చెప్పమంటారా, కొంతమంది వాహనాల మీద ఎక్కారట, ఏవో గుర్రాల మీద ఎద్దుల మీద, ఎద్దుల తలలట్టు కాళ్ళిటు ఉన్నాయి, వెనక్కి తోక వెనక్కి తిరిగి వస్తున్నాయట, నడుచుకొస్తున్నాయట. అందుకని విరుద్ధ వాహనములు అంటే ఏమిటనమాట, ఇప్పుడు పూర్వం రైలు ఇంజన్లు ఉండేవి చూసే బొగ్గింజన్లు, అవి వెనక్కి కూడా తిరిగి వచ్చేవి. రైలు ఇంజను రివర్స్లో వెనక వైపు డొక్కు నీళ్లు ఉన్నది ఉండి ఇంజన్ అటువైపు తగిలించి కూడా వచ్చేసేవి. అలా ఇంజన్ వెనక్కి తిరిగి ప్రయాణం చేస్తున్నట్లుగా తలకాయలు అటు పెట్టి తోక పృచ్ఛము ఇటు పెట్టి ఇటువైపు నడుస్తున్నాయి కొన్ని వాహనాలు, గుర్రాలు రివర్స్లో నడుస్తున్నాయి అటు వెనక వైపు. అలాంటి వాహనాలు ఇంతంత కోరలు ముక్కులు గోళ్ళు పిచ్చి పిచ్చి పళ్ళు పుచ్చుపళ్ళు వీటితో ఉన్నవాళ్ళు కొంతమంది, వికృతంగా అరుస్తున్నారు కొమ్ము బోరాలు ఊదుతున్నారు కొంతమంది, కొమ్ములు పైకి లేచి కిందకి దిగిపోతున్నాయి, ఈ తలకాయ కొంతమంది చేత్తో పట్టుకుని టింగ్ అని పైకి ఎత్తడం కిందకి దింపడం, పైకి ఎత్తడం కిందకి దింపడం, ఈ చెవులు ఇలా లాగుతున్నాడు ఒకడు, గోళ్ళు ఇలా లాగి ఈయన గోక్కుని మళ్ళీ ఆ గోరిలో పెట్టేసుకుంటున్నాడు ఒకడు, చేతులు పీకి ఆవిడ ఎదురుగుండా మళ్ళీ తగిలించుకుంటున్నారు కొంతమంది, ప్లాస్టిక్ చేతులు ప్లాస్టిక్ ముక్కులు తగిలించుకున్నట్లుగా. మరికొంతమంది ఈ నోట్లో ఉన్న పళ్ళన్నీ ఇలా బయటికి లాగేసి ఈ అని మళ్ళీ పళ్ళు తగిలించుకుంటున్నారు. ఓరి బాబో ఈ వికృతమైన చేష్టలు ఇవి చూచి హడిలిపోయింది. కళ్ళు లేవు కొందరికి, ఒళ్ళు లేదు కొందరికి, పళ్ళు లేవు కొందరికి, ముక్కులు లేవు కొందరికి, చేతులు లేవు కొంతమందికి, ఐదేసి తలలు పదేసి తలలు పదేసి కళ్ళు అసలు ఒంటి కన్ను, ఇలాంటి కళ్ళతో వీరావేశంతో వస్తున్నటువంటి ఈ ప్రమథగణాలని పిశాచాలని భూత ప్రేత శాకిని ఢాకిని ఇత్యాది ఈ దేవతామూర్తుల్ని చూచి ఢామ్ అనే శబ్దంతో కింద పడిపోయింది. లేస్తే ఉట్టావిడ నారదుడు, ఏమిటి వీడు ఇలా పడిపోయింది, నారదుడికి కనపడలాగా, నారదుడికి అందంగా మంచి అలంకారంతో సౌందర్య రూపంతో వస్తున్న స్వామివారి గణాలు కనబడ్డాయి, ఈవిడికి మాత్రమే ఇలా కనబడ్డారు, అందుకని ఈవిడ ఇలా పడిపోయింది ఏమిటా అని ఇదేదో శివమాయ అని గ్రహించాడు. పరమేశ్వరుడు ఈవిడికి ఏదో చూపించాడరా బాబు అనుకుని ఆయన వెంటనే వీణ పక్కన పెట్టి కమండల జలం తీసి ఇలా మీద పురోక్ష ప్రోక్ష్యం తల్లి నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో అన్నాడు. టక్కన లేచింది ఈయన శివుడు అంది కొంచెం కంఠం ఎత్తి. అవునమ్మా, ఆహా ఏమి అందం, ఆ నగలు చూడు, ఆ కళ్ళు చూడు, ఆ శరీరం ఆ సౌందర్యం అన్నాడు. ఆవిడ లేచి, ఓరి దొంగ గురువా దొంగ గురువా, ఈ సర్టిఫికెట్ ఇంతవరకు నారద మహర్షికి ఆయన పుట్టాక ఒక్కడివ్వల, మొట్టమొదటిసారిగా ఆవిడ ఓరి దొంగ గురువు అంది. మునే పురాత్వయా ప్రోక్తం వరిష్యతి శివా శివం పశ్చాద్ధిమవతకృత్యం పూజార్థం వినివేశితం. దుర్మార్గుడు కూడా, నువ్వు గురువుని నమ్ముకున్నాను, నువ్వు పాపాత్ముడివి, నన్ను మోసం చేసావు కదరా, ఈ శివుడు మాకు అల్లుడు అవుతాడని, నా కూతురికి భర్త అవుతాడని జ్యోతిషం చెప్పావు, అప్పుడే నిన్ను చెప్పుతో ఒకటి బయటికి పంపించేస్తే బాగుండేది, చిచ్చి చిచ్చి మా ఆయన మోసపోయాడు, మమ్మల్ని అందరినీ అపమార్గంలో పెట్టావు, ఎంత దుఃఖం కలిగించావు, ఈ సప్తఋషులు మునులు మోసగించారు, అసలు లోకమంతా నన్ను మోసగించింది, అయ్యయ్యో ఆ దివ్య ఋషులు పెళ్లి సంబంధానికి అరుంధతి సమేతంగా వచ్చారే వశిష్ఠాదులు, క్వ గతా ఋషయో దివ్యాహ, ఏమైపోయారు ఆ దివ్య ఋషులు, ఎవర్రా అక్కడ పిలవండి, శ్మశ్రువుడి త్రోటయామ్యహం అంది, ఆ మేసాలు గడ్డాలు పుచ్చుకొని పీక అవతల బారేస్తాను, మళ్ళీ జీవితంలో గడ్డం పెరగకుండా చేస్తాను, రూపాయి కానీ ఖర్చు లేకుండా గడ్డం పీక అవతల బారేస్తానంది. అసలు ఆ మాట ఎంత ప్రమాదకరమైన మాట ఉంటుందా, త్రోటయామ్యహం అంది అంటే ఏమిటి తెలుసా, కుదుళ్లతో పట్టి మేసాన్ని గడ్డాన్ని ఇలా పీకుతానంది, ఆవిడ చీల్చి అవతల బారేస్తా, పిచ్చెక్కేసింది ఆవిడకి ఆ రూపాలు చూడగానే, వెర్రెక్కేసి ఏం ఆడుతుంది అది, ఇట్లా ఇంక వాళ్ళు ఏమంటాం మనం, ఒక్కోసారి తెక్కొచ్చినప్పుడు అప్పుడు వాడు గురువు లేదు దెయ్యము లేదు, ఒరే గురువుల సన్నిధానంలో ఇలా అపశబ్దాలు వాడకూడదు అరవద్దన్నాను అనుకోండి, అప్పుడు రెచ్చిపోయి అరుస్తున్నాడంటే వాడు పిచ్చాడు, పిచ్చాడుతో ఇక నువ్వు వాదించడం ఎందుకు, నేను ఇలాగే మాట్లాడతాను మీకు తెలియదు అన్నాడంటే ఇంకా వాడికి చెప్పడం అనవసరం, వాడు పశువు, పశువులతో మనం మాట్లాడడం కంటే మాట్లాడకుండా ఓ దండం పెట్టి ఊరుకోవడం మంచిదన్నారు. ఇప్పుడు ఆవిడ పశుప్రాయోభూత్వ పశుప్రాయురాలైపోయింది, నారదుడితో అలా మాట్లాడచ్చా, ఆయన ఎటువంటి వాడు, ఆ పక్కనున్న దివ్య ఋషులు గడ్డాలు మేసాలు పీకుతుంది, ఆ త్రోటయామ్యహం అనే క్రియాపదం 7వ శ్లోకంలో ఈ 135వ పేజీలో రాసినది చదివినప్పుడల్లా శరీరం ఒక్కసారి గగుర్పాటుకు గురవుతుందన్నమాట. ఎంతటి పాపాత్ముడు కూడా మాట అండవు అలా అన్నది, తాటక మారీచ స్వభావులు అన్నారు, మళ్ళీ అలా మాట ఎవరు అనలా, రావణుడు కూడా అనలేదండి గడ్డం పీకమని, ఇంకా చంపేయండి పర్వాలేదు విష్ణునామం చేసేవాళ్ళని అన్నాడు తప్ప, శివభక్తులకి ఇలా గడ్డం పీకమనే మాట కనీసం రావణుడు కూడా అననే మాట పార్వతీదేవి తల్లి మేనాదేవి అన్నది. అంటే భక్తి ఒక్కటి సరిపోదు, జ్ఞానభక్తి కావాలి, జ్ఞానభక్తుల కంటే మూఢభక్తులు నయమన్నమాట. అందువల్ల ఇప్పుడు ఈ పురాణం మనందరికీ గొప్ప సందేశం ఇస్తున్నది, మనలో ఎవరం పశువులమో తెలుసుకోవాలి, పశుత్వం నుంచి శివత్వాన్ని పొందడానికి ప్రయత్నించాలి. ఛీ, అపరాధం చేతు ఎత్తులారా చేశా, వశిష్ఠుడు పరమ దుష్టుడు, ఆయన భార్య అరుంధతి ఇంకా పాపాత్మురాలు, ఇంత మాట, తపస్విని యాచపత్ని సా ధూర్తాశయమాగత, ధూర్తురాలు ఆ వశిష్ఠుడి భార్య అరుంధతి, అందుకే నా కూతురు కొంప ముంచింది, ముష్టిదానిది మాట నమ్మితే ముష్టివాడికి అంటగట్టిందిట. అలాగా ఈ అడవిలో భిక్షాటనతో జీవించేవాళ్ళు, కాయగూరలతో తినేటటువంటి వాళ్ళు అయినటువంటి వాళ్ళ మాటలు విని మోసపోయాను, అయ్యో ఇప్పుడు నేనేం చెయ్యను, నా కూతురికి ఊరేసి చచ్చిపోనా, నేను చావనా, నేను మాత్రం నా కూతుర్ని శివుడికి ఇచ్చి పెళ్లి చేయను, అవసరమైతే నా కూతుర్ని చంపేస్తాను, నేను చేస్తాను, దాన్ని నూతులో దోసేస్తాను, నిప్పుల్లో తగలబెట్టేస్తాను, ఇన్ని రకాలుగా మాట్లాడేసింది పాపం. ఈ అపరాధానికి ప్రాయశ్చిత్తం తర్వాత చేసుకుంది అనుకోండి, ఎన్ని చేసుకున్నా పార్వతీదేవి తల్లి కాబట్టి ఆవిడ బతికి బట్టగట్టింది, ఆవిడ అంది కదానని మనం అంటే అమ్మతో ఒకసారి ఆలోచించండి. అప్పుడు అమ్మ పార్వతీదేవి వచ్చి, లేదమ్మా అంత అందంగా ఉన్న పరమేశ్వరుని చూచి నువ్వెందుకు అలా అంటున్నావు అంది. ఇంకా నీకు బుద్ధి లేదే, ఈ ఆడపిల్లల్ని అందుకే చిన్నప్పటి నుంచి కట్టుదలలో పెంచాలి, బాగా కట్టుబాట్లలో పెంచాలి, వాళ్ళు వలచిన వాడు ఎవడైనా వాడు గొప్పవాడు అంటారు, చిచ్చి పనికి మాలిన వాడిని అడ్డమైన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, ఒక కులం లేదు, మతం లేదు, జాతి లేదు, నీతి లేదు, గోతుల్లో దూకేస్తారు మీరు, మిమ్మల్ని కని చిన్నప్పటి నుంచి మేము ఎంతో ప్రేమతో గుండెల మీద పెట్టుకు పెంచితే ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు, అందుకే అసలు ఆడపిల్ల పుట్టగానే నోట్లో గెంజేసి చంపేయాలి అంది ఏకంగా. ఈ విధంగా ఇత్యుక్తవా విరరామాసు, పలికి 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 ఇక నీరసం వచ్చినట్టుంది ఇట్లండి, అందుకని మాట్లాడకుండా ఊరుకుని ఏడుస్తూ ఉంది. హిమవంతుడు పరుగు పరుగుని వచ్చాడు, ఏమిటో మా ఆవిడకి పిచ్చెక్కిందిట సంధి ప్రేలాపంలో చేయటని, వచ్చి చూస్తాడు ఇలా నాలుగు బయటకు పెట్టి ఏడుస్తూ కూర్చుంది, ఏమిటి ఇలా ఏడుస్తున్నావు అన్నాడు. మీరు ఊరుకోండి, అసలు మిమ్మల్ని కట్టుకోబట్టి ఈ కూతురు పుట్టింది అంది, ఈయనకి అసలు పట్టింది, మా ఆయుధర్మ కూడా నువ్వు దొరికేవంది, ఇప్పుడు ఏం చెయ్యాలి. అప్పుడు కాసేపు అరవనిచ్చాడు, ఎప్పుడు పిచ్చాళ్ళతో మనం మాట్లాడకూడదండి, ఒకడు రెచ్చిపోయి మన కళ్ళ ముందు అరిచేస్తున్నాడు అనుకోండి, అప్పుడు చాలామందికి తెలియదు కానీ మీరు ఉండి కూడా గురువుగారు మీరు మాట్లాడలేదంటారు, మాట్లాడితే వాడు నన్ను కొడతాడు, నేనేం చేయనప్పుడు? అంటే ఆ అవమానం నాకు జరగాల మీ దృష్టిలో? కొంతమంది వాళ్ళలో వాళ్ళు కొడుకు వస్తూ ఉంటారు, మధ్యలో గురువుగారు ఏం చేస్తారు చెప్పండి? అంటే నా గురించి చెప్పట్లే, నేను సహజంగా లోకల్లో గురువుల గురించి నాకు అంత అవకాశం రాదు, నేను మాట్లాడి ఎలాగోను. వాళ్ళల్లో వాళ్ళు కొన్ని పీఠాల్లో చూశాను కదా నేను, పెద్ద పెద్ద పీఠాల్లోనండి, హేమహేమీల పీఠాల్లో వాళ్ళలో వాళ్ళు కొడుకు చచ్చిపోతారు. చచ్చిపోతుంటే గురువుగారు మాట్లాడలేదట. మహానుభావులు గణపతి సత్యనారాయణ స్వామి వారు ఒకసారి విసిగిపోయారు, ఆయన అంతటి వాడే అంత కోపం వచ్చింది, ఆయనకు కూడా కోపం తెప్పిస్తున్నారంటే ఆ శిష్యులు ఎటువంటి వాళ్ళు ఆలోచించండి. మధ్యలో మీరు మాట్లాడారంటే మమ్మల్ని సపోర్ట్ చేయండి అంటే ఏం చేస్తారు మీరు ఆలోచించండి. జ్ఞానులు మీకోసం ఒక అవధూత, ఒక మహానుభావుడు అటువంటి వ్యక్తి దిగి వచ్చాడు, లేదా ఒక కంచి పీఠాధిపతులు వచ్చారు, ఆయన జైల్లో పెట్టిందో మూర్ఖురాలు, దాని దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడతావా? అది నిన్ను జైల్లో పెడుతుంది. దాంతో మనం ఏం చేయలేము. మనం చేయవలసింది మనందరం ధార్మిక యుద్ధం చెయ్యాలి. అంతేగాని మూర్ఖుడితో నువ్వేం ఆడతావు? ఒక మూర్ఖుడు మరొక మూర్ఖుడిని తిడుతున్నాడు, ఇద్దరు మూర్ఖులే, తమ సొంటహా అంటే తమ సొంటహా అన్నారు, మధ్యలో నాబోటి వాడు అడుగుపెట్టి ఏమిటని అడిగాడంటే ఇద్దరు చెరువు వైపు నుంచి కొడతారు, లేదా రేపొద్దున ఇంకోటి వస్తుంది, అప్పుడు మాట్లాడకుండా ఊరుకోమన్నారు. జ్ఞానులు అందులో అడుగు పెట్టరు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకెప్పుడు ఇలాంటి మాట కూడా మనం మాట్లాడకూడదు. అందుకని పిచ్చెక్కి అరుస్తున్నప్పుడు కాసేపు అరవనిమ్మన్నాడు. ఇక్కడ నేను అన్న మాట అన్నీ ఇందులో చెబుతున్నాను, మీరు తర్వాత వచ్చి చూసుకోండి. ఇందులో మేనకాదేవి ఎన్ని తిట్లు తిట్టిందో మీకు తెలుస్తుంది. వరసగా 133వ పేజీ నుంచి 139వ పేజీ వరకు ఇదే ఘట్టం ఈ శివపురాణంలో. వరసగా ఆ పేజీలు చదువుకుంటే నారదుణ్ణి, హిమవంతుణ్ణి, ఋషుల్ని, ఆఖరికి అరుంధతిని కూడా తిట్టేసింది ఆవిడ. అందుకని బ్రహ్మగా ఉన్నటువంటి నారదుడు గురువుగారు కాసేపు మాట్లాడలా. కొంతసేపు ఆవిడ అరిచాక అప్పుడు పళ్ళు పటపట కొరకడాలు అన్నీ అయ్యాక దగ్గరికి వెళ్ళి నారదుడు, ఏమమ్మా నీరసం వచ్చిందా, ఇక తిట్లు ఆపేవా అన్నాడు. తిట్టను అంది. ఇప్పుడు చెబుతున్నావు కొంచెం, ఇంకా కిక్కురు అన్నామంటే ఈసారి నిన్ను తన్ని మరీ చెప్తాను కూర్చో, అంటే నీరసం వచ్చాక ఇంకా మాట్లాడలేకుండా ఉన్నాక అప్పుడు అన్నాడు దగ్గరికి వచ్చినట్టు. కాస్త కోపం తగ్గాక, వెర్రిదానా, ఈ చరాచర జగత్తంతా వ్యాపించిన ఒక చిన్మయ స్వరూపం అనంత స్వరూపం ఈశ్వరుడంటే, వెర్రి తల్లి నీకు తెలియక అంతటి పరమేశ్వరుడిని అర్థం చేసుకోలేకపోతున్నావు. ఆ పరమేశ్వరుడి తత్వాన్ని ఈ విష్ణుమూర్తి ఇప్పుడు చెబుతారు, ఆయన ఆరాధ్యదేవం, సమస్త లోకాలు శ్రీమన్నారాయణుడు ప్రభువు పోషకుడని ఒప్పుకుంటారు. ఆ స్వామి చెబుతాడు, శివకేశవులు ఇద్దరికి అభేదం కాబట్టి విష్ణు చేత చెప్పించాడు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలది, శివుడు విష్ణు ఇద్దరు వేరనుకోకండి, రెండు రూపాలతో ఆడుతున్న గొప్ప నాటకం అది. ఈ రూపము ఆ రూపము ఒకటే. అందుకే జ్ఞానంతో కళ్ళు మూసుకుంటే నాకు శివుడిని చూస్తే విష్ణు కనపడతాడు, విష్ణువు చూస్తే శివుడు కనపడతాడు, ఆ ఇద్దరు సగం హరి సగం హరుడు అనమాట. ఇంకెప్పుడు కూడా పొరపాటున ఈయన గొప్పవాడా ఆయన గొప్పవాడా అనే వాదోపవాదాలు తెచ్చేవాళ్ళు అజ్ఞానులు. మల్లికార్జునుడికి తలలా తగిలించగానే అందులోంచి నాకు తిరుపతి వెంకటేశ్వరుడు కనపడతాడు, తిరుపతి వెంకటేశ్వరుడిని దర్శనం చేస్తే అందులో మల్లికార్జునుడు కనపడతాడు. మీరిక్కడ కూడా మీకు భగవంతుడు ఇచ్చిన వరం చూసారా, ఇక్కడ శివపార్వతులు, వెనక ఎవరున్నారు, పద్మావతి వెంకటేశ్వరులు ఉన్నారు చూడండి ఒకసారి. అవి వాళ్ళ లీలలు, మనం ఎవరన్నా అనుకున్నావా? ఆ రెండు ఒకే రూపాలు. ఆ పరమాత్ముడు ఎన్ని రూపాలతో ఎన్నైనా చేస్తాడు. అందుకని బ్రహ్మ నారదుడు వీళ్ళంతా విష్ణువుని ముందుకు పంపారు. పితృణాంచ ప్రియ పుత్రి మానసీ గుణ సంయుత. ఓ పితృదేవతల పుత్రిక, చిన్నప్పటి నుంచి నీకు పెద్దల యొక్క పరిచయం లేక, పెద్దలను సేవించక, జ్ఞానము ఎతో ఎలా నడుచుకోవాలో తెలియక పెరిగావు నువ్వు. దానికి తోడు నీకు పూర్వజన్మలో ఒక శాపం కూడా ఉండడం వల్ల, ఈ శాపం వల్లే ఈ పిచ్చలక్షణాలు వస్తాయండో, అటువంటి శాపగ్రస్తురాలు ఇవి కనుక తెలియటంలా కాబట్టి చెబుతున్నా విను. నువ్వు శివుణ్ణి ఎరగవు, ఆయన సగుణుడు నిర్గుణుడు, నేనెప్పుడు విరుద్ధంగా పలకను, పరమసుందరుడు పరమ వికృతాకారుడు. మరి అలా కనబడ్డాడేం అన్ను అడగచ్చు, నీకు మొదటి నుంచి డబ్బు పెచ్చ, రెండవది శివుడి గురించి ఎవరో ఏదో చెప్పగా విని ఆయన మీద ఒక దురభిప్రాయం పెంచుకున్నావు, దురభిప్రాయంతో ఉన్నవాళ్ళని అలాగే చూస్తాడు. శివుడు కల్పవృక్షం అండి, కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి నాకు పాపం ఉంది అంటే నువ్వు పాపాత్ముడిగా పడతావు, ఆయన దగ్గరికి వెళ్ళి నేను పుణ్యాత్మురాలిని అంటే పుణ్యాత్మురాలు అవుతావు, నేను ధనవంతుడు అవుతానంటే ధనవంతుడు అవుతావు, లేదు నేను దరిద్రుడు అవుతానంటే దరిద్రుడు అవుతావు. కల్పవృక్షం అని చెప్పాగా ఆయన, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదంటే అది అవుతావు. ఈ రోజు నుంచి మీరు పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకెప్పుడు నేను దేవా పాపిని అని అనకండి, నేను అన్నీ పుణ్యాలే చేశాను, నీ అనుగ్రహంతో నాకు పుణ్యం వస్తుంది, నేను సంపదలు పొందుతాను అనుకోండి. నా విజయ రహస్యం మీకు ఇప్పటికి అర్థం అవటంలా, జీవితంలో ఇది లేదు అనే ఒకనొక దౌర్భాగ్య స్థితి నుంచి మనం బయటపడాలి. మానసికంగా ముందు నేనెప్పుడు నిన్ను దర్శించా, నీ కథ చెప్పా, నా శరీరం నీ శ్రీచక్రం, నాలో పాపం లేదు, నిన్ను నమ్మానంటాను, అందుకే నాకు పాపం రాదు. కానీ మీరు అప్పుడప్పుడు బలహీనతతో మేము ఎన్ని పాపాలు చేసేసామో, మేము ఎంత దరిద్రమో, మాకు డబ్బు వస్తుందంటారా అనే ఒక అవిశ్వాసంతో ఉంటున్నారు. మీరంటే మీ జ్ఞానుల గురించి కాదు, లోకంలో ఉండే కొందరి గురించి. మీలాంటి పుణ్యాత్తుల గురించి చెప్తే నోరు పోదు. అంచేత ఇలాగా దురదృష్టవశాత్తు భగవంతుణ్ణి కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి కూడా కోరిన కోరికలు తీర్చుకోలేనటువంటి వాళ్ళం అయిపోయినట్టు అవుతున్నాం విశ్వాసం లేక. నువ్వు ఆయనని దురదృష్ట దృష్టితో చూసావు, ఆయన గురించి ఒక చెడ్డ అభిప్రాయంతో ఉన్నావు, అది పోగొట్టుకుని నువ్వు ఇప్పుడు ఆయనని భక్తితో తలుచుకుని నా అల్లుడు పరమేశ్వరుడు అందగాడు ఐశ్వర్యవంతుడు అనుకునేసారు చూడు. ఏది ఓం నమశివాయ అను అనకపోతే శివేచ్ఛా ప్రేరిత ధన్య తథాయాఖిల మోహిని. ఎవరైనా శివ ఇచ్ఛతో శివుడి మాయతో మోహితులవుతారు. శివమాయ మనల్ని మోహితుల్ని చేస్తుందండి గ్యారంటీగా. మొత్తం మీద మేనాదేవికి శ్రీ మహావిష్ణు పార్వతీ పరమేశ్వరుల యొక్క అవినాభావ సంబంధం చెప్పి స్వామివారిని లౌకిక దృష్టితో సంపదలు కలిగిన వాళ్లతో పోల్చుకోవడం వల్ల, ఆయన గురించి ఒకనొక దురభిప్రాయం ఏర్పాటు చేసుకోవటం వల్ల నీకు ఎలా కనబడ్డాడు వేరేదానా, ఆయన్ని కపాలాలు ధరిస్తాడు అని భావించి దర్శనం చేసుకుందాం అనుకున్నావనుకో, కపాలాలతోటే కనపడతాడు. భయంకరంగా ఉంటాడట శివుడు అన్నావా, భయంకరంగానే ఉంటాడు. కాళికి కూడా అంతే, అమ్మవారు కూడా అంతే. అమ్మవారు చాలా అందంగా భువన సుందరిగా కనపడుతుంది అను, నీకు అమ్మవారిని చూస్తే ఏదో తెలియని అందమే కనపడుతుంది. కాదు మహాభయంకరమైన కాళి అన్నావా, కాళికగా కనపడుతుంది. అమ్మవారి పూజ చేస్తే బెడిసి కొడుతుందని పూజ చేయడం మొదలు పెట్టండి మీరు, టక్కన మీకు బెడిసి కొట్టడం మొదలవుతుంది. అమ్మని పూజిస్తే శుభాలు కలుగుతాయి అంటే శుభాలు కలుగుతాయి. ఇదంతా మనలో ఉంది, ఆవిడ చూడగలిగే భావన. రావణుడు అమ్మవారిని ముందు తన భార్యగా అడిగాడు, శివుడిచ్చేశాడు. ఇప్పుడు ఆవిడ రక్షించడానికి నారదుడు ఏం చేశాడు, మహాకాళి అన్నాడు. వెంటనే టక్కన మహాకాళిగా ప్రత్యక్షమైంది. ఆ రూపం చూస్తే జడుసుకుని రావణుడు కూడా చివరికి వదిలేయవలసి వచ్చింది. అంటే భగవంతుడు కల్పవృక్షం, ఆయన్ని చూచే కోణం కావాలి మనకి. ఏది ఇప్పుడు నన్ను తలుచుకుని పరమేశ్వర నామస్మరణ నీకు ఇస్తున్నాను, అది చేసుకు చూడు, కాసేపు కళ్ళు మూసుకో, నారదుడు వచ్చి కళ్ళు తెరు అన్నాక కళ్ళు తెరు, అప్పుడు తెలుస్తుంది నీకు ఆయన రూపం ఏమిటో అని నమశివాయ అనమని విష్ణు ఆవిడికి బోధించి, ఈ నారదుండి వీళ్ళందరినీ వెంట పెట్టుకుని శివుడి దగ్గరకు వచ్చి ఇంకా పిచ్చామండి ఏడిపించకండి స్వామి, మీకు పుణ్యం ఉంటుంది. ఇప్పటికే ఆ మూఢురాలు మహామాయలో పడిపోయింది. ఏం చేస్తాం, అప్పుడప్పుడు అమాయకంగా ఆడవాళ్ళు అజ్ఞానంలో పడిపోయినప్పుడు మనం కోపగిస్తామా, నువ్వు అఖిలాండ కోటి నాయకుడివి, బ్రహ్మాండ నాయకుడివి అని. ఏతస్మిన్నంతరే త్వం హి విష్ణునా ప్రేరితోద్ధృతం, విష్ణువు చేత ప్రేరేపింపబడి నారదుడు వీళ్ళంతా బతిమాలారు. శివుడు చిరునవ్వు నవ్వాడు. సరే ఇక వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి కళ్ళు తెరవమను, ఆ తర్వాత నా చమత్కారం చూద్దూ గాని అన్నాడు. నారదుడు పరుగు పరుగును వచ్చాడు. అంటే అక్కడ స్వామి దగ్గరికి వెళ్ళి ఆవిడ కోసం వీళ్ళు కూడా ప్రార్థించారు. ఆవిడ మీద ప్రేమ కాదు, పార్వతీ కళ్యాణం జరగాలి, అది జరిగితే కానీ వీళ్ళు బాగుపడరు. అయ్యవారు అమ్మవారు ఒకటైతేనే, అలా పక్క పక్కన కూర్చుంటేనే లోకాలకి శుభాలు. ఇద్దరిని ఎడముఖం పెడముఖంగా కూర్చోబెట్టకూడదు సుమా పొరపాట్లు కూడా. అందుకే విగ్రహాలను ఎప్పుడు పక్క పక్కన ఎట్టే పెట్టాలి. ఇంట్లో కూడా వేళాకోళానికి కూడా దూరం చేయకూడదన్నారు. మీరు చూడండి, పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు ఇళ్లలో దూరంగా పెడితే ఆ ఇళ్లలో కూడా మొగుడు పెళ్ళాలు ఆ రోజు నుంచి కొట్టుకోవడం మొదలెడతారు. భార్యాభర్తల మధ్యలో తగాదాలు వచ్చి విడాకుల దాకా వెళ్ళారంటే ఎక్కడో లక్ష్మీనారాయణుల్లో పార్వతీ పరమేశ్వరుల్లో ఉంచకూడని రీతిలో ఉంచాం, లేదా ఏదో భేద బుద్ధి ప్రదర్శించామని అర్థం అన్నమాట. ఇవి కొంచెం చూసుకోవాలి. ఇప్పుడు నారదుడు ఆవిడ దగ్గరకు వచ్చాడు. మేనే పశ్య విశాలాక్షి శివరూపమనుత్తమం కృతాశివేన తేనైవ సుకృపా కరుణాత్మనా. అమ్మాయి మేనా, ఏది నీ విశాలమైన కళ్ళు ఒక్కసారి తెరిచి ఆవిడ కళ్ళు ఇంత కళ్ళుట, ఇప్పటివరకు ఆ కళ్ళు మూసుకుపోయాలండి అజ్ఞానంలో. అందుకని ఆ విశాలమైన కళ్ళు అంటే జ్ఞాన దృష్టితో ఇప్పుడు చూడు, కళ్ళు తెరిచి చూడు. ఇప్పుడు శివుడి యొక్క సౌందర్యం తెలుస్తుంది అనగానే ఆవిడ లోపల భయపడుతూనే, దేవుడో కళ్ళు తెరిస్తే మళ్ళీ ఏ రూపం కనపడుతుందో, ఈసారి కనుక తేడాగా కనపడితే ఈ గుండెకాయ ఉంటుందో లేదో, అపోలో ఆసుపత్రికి పంపించాలేమో హఠాత్తుగా మళ్ళీ బాలకృష్ణ గారు లేనిపోయిన హడావిడి అని చెప్పి అనుకుంటూ అలా గుండెలు చిక్క పట్టుకుని అలా కళ్ళు తెరిచింది. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ అనుకుంటూ, అయ్యా అప్పుడు జరిగింది చమత్కారం. అప్పటిదాకా అత్యంత భయంకరమైన రూపంతో కనిపించిన స్వామివారు ఇప్పుడు ఆవిడ కళ్ళు తెరవగానే ఎలా ఉన్నాడు ఆయన, దదర్శ శివరూపం తత్పరమానందదాయకం కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం విచిత్రవసనం చాత్ర నానాభరణభూషితం సుప్రసన్నం సుహాసంచ సులావణ్యం మనోహరం. గౌరాభం ద్యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం సర్వైః దేవగణైః ప్రీత్యా విష్ణ్వాద్యైః సేవితం తథా. ఇప్పుడు స్వామివారు పరమ ఆనంద స్వరూపంతో, శివుడు అంటే మంగళకారకుడు అలాంటి మంగళ రూపంతో దర్శనమిచ్చాడు. కోటి సూర్యుల కాంతి, కోటి సూర్యుల కాంతి కదానని మళ్ళీ వేడి లేదు, కోటి చంద్ర సుశీతలుడు, కోటి చంద్రుల చల్లదనం, కాంతి ఏమో సూర్యకాంతి, అందులోంచి వేడి బదులు చల్లదనం వస్తున్నది. తెల్లని స్వచ్ఛమైన స్ఫటికం వంటి ఆకారంతో ఉన్నాడు. మంచి అద్భుతమైన వస్త్రాలు ధరించాడు, పట్టు వస్త్రాలు ధరించాడు, చెవులకు కుండలాలు ఉన్నాయి. కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తున్న శిరస్సు మీద కూడా ఒక కిరీటం పెట్టుకున్నాడు. ఆ కిరీటం నవరత్న ఖచ్చితం, సకల రత్నాలు అందులో పొదగబడి ఉన్నాయి. కొన్ని కెంపులు అవి ఎర్రగా మెరిసిపోతున్నాయి, కొన్ని పచ్చలు, కొన్ని నీలాలు, మరికొన్ని గోరోచన వర్ణంలో ఉన్నాయి. ఇలాంటి నవరత్నోజ్వల కాంతివంతమైన కిరీటం ధరించాడు. చేతులకు అన్నిటికీ కంకణాలున్నాయి, భుజాలకి భుజకీర్తులున్నాయి, నడుముకి వడ్డాణం ఉన్నది, ఆజానుబాహుడై ఉన్నాడు. శిరస్సులన్నిటికీ మూడేసి కళ్ళతో పరమ సౌందర్యం, సుప్రసన్నం ప్రసన్నవదనం, ఎక్కడ ముఖం చిట్లించుకోవటం కోపం కనపడదు. సుహాసంచ చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. ఆ నవ్వు కూడా అందమైన నవ్వు, కొందరు నవ్వితే విషపు నవ్వు, వాడు నవ్వాడా అడిలిపోతాం మనం. ఆయన నవ్వు పవిత్రమైన నవ్వు అన్నమాట, శుచిస్మితుడు ఆయన. లావణ్యం అంటే ఏమిటి, మీరు ఉప్పు మీద సూర్యకాంతి పడితే ఎలా ఉంటుంది చూడండి, ఉప్పు ధగధగధగ మెరిసిపోతుంది. లవణము అంటే ఉప్పు, ఆ ఉప్పు స్ఫటికంలో ఎలా మెరుస్తుందో శరీరకాంతి ఎలా మెరిస్తే దాన్ని లావణ్యము అంటారన్నమాట. సూర్యకాంతి పడినప్పుడు ఉప్పు మెరిసినట్టు మెరిసిపోతున్నది ఆయన శరీరం, అది సులావణ్యం అంటే. మనస్సులను అపహరించే అందం, అటువంటి వాణ్ణి చంద్రరేఖ విభూషితుణ్ణి, అనేక ఆభరణాలతో ఉన్నవాణ్ణి, ఈ ప్రపంచంలో ఉన్న ఏ సంపదలు ఆయన ధరించిన ఒక్క ఆభరణానికి కూడా సాటిరావు. అటువంటి ఆభరణములు, అమూల్య ఆభరణాలు ధరించిన వాణ్ణి చూచి మేనకాదేవి నిశ్చేష్టురాలైపోయింది. ఈ సౌందర్యమా, ఇందాక అంత వికృతంగా కనపడింది అనుకుని వెంటనే, నోరే కదండి నారద, నువ్వెంత మంచి గురువు అయ్యా, ఇందాక దొంగ గురువు అది పోయింది, ఇప్పుడు దాని స్థానంలో గురువు అంటే నువ్వు. ధన్యా పుత్రి మదీయా చెయ్యా తప్తం మహత్తప, నా కూతురు అదృష్టవంతురాలు మహాతపస్సు చేసింది, మహేశ్వరుడి మంత్రం నువ్విచ్చి ఆవిడ బాగు చేశావు. ఏమిటి ఇందాక ఎలా కనపడ్డారు అనగానే, ఓ అజ్ఞానురాలా, ఇంత పూర్వజన్మలో నువ్వు వైష్ణవ లోకంలో విష్ణుదేవుడి దగ్గర ఉందని చెప్పుకున్నాక శ్వేతపర్వతం దగ్గర, అప్పుడు సనక సనందనాథుల్ని గుర్తించకపోవటం వల్ల, వాళ్ళు శపించటం వల్ల నీకు ఈ కష్టాలు వచ్చాయి. ఈ కష్టాలన్నీ శాపాల వల్ల వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మన మనస్సు నిలకడగా లేకపోవటం, నాకేదో కష్టం వచ్చిందనుకోవటం, పాపాత్మురాలను అనుకోవటం, లేకపోతే నా కూతురు ఏడిపిస్తుంది అనుకోవడం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు మీరు? ఎప్పుడో పూర్వజన్మలో చేసిన పాపం శాప రూపంలో పట్టుకుంటుంది. ఆ శాపం వల్ల రావలసిన దగ్గరికి రావు, లేదా మనస్సుకి అశాంతి, ఈ కష్టాలు, ఈ బాధలు, ఎదురుకుండా నిధి ఉంది, నిధి కూడా బొగ్గులా కనపడుతుందట. కాసేపు కర్మయోగం సక్రమంగా లేకపోతే మనకి వజ్రం కూడా ఏదో పిచ్చి బొగ్గు ముక్క రాయి ముక్కలా అనిపిస్తుంది. ఇప్పుడు పూర్తిగా నువ్వు విష్ణువుని నమ్మావు, శివనామస్మరణ చేసావు, విశ్వాసంతో కళ్ళు మూసుకున్నావు, నేను కళ్ళు తెరవమనగానే తెరిచావు, కొంత పాపం పోయింది, ఈశ్వరుడు కూడా మా మాట కూడా విన్నాడు, నీకోసం తన సౌందర్య రూపం చూపించాడు. ఆయనంతటా ఆయన ప్రసన్నుడై పార్వతి కోసం ఇలా చూపించకపోతే నువ్వు చేసిన పనికి జన్మంతా ఆయన దరిద్రుల్లాగే కనపడేవాడు. ఇంకెప్పుడు పిచ్చి వేషాలు వేయకు. సమస్త లోకాలని దారిద్ర్యం నుంచి విముక్తుల్ని చేసే అష్టసిద్ధులు ఉన్నవాడు కూడా ముష్టెత్తినట్టు నటిస్తాడు ఆయన. అనగానే ఇక పొంగిపోయి, ఎవర్రోయ్ చెలికత్తెలారా సోదరీమణులారా అందరూ రండి అందరూ రండి అంది. మొత్తం ఈవిడికి సంబంధించిన వాళ్ళంతా ఆయా ఇళ్లల్లోంచి వచ్చేశారు ఆ మేడ మీద నుంచి. ఇప్పుడు చూశారా మా అల్లుడు అంది. ఇక వాళ్ళందరూ ఆ రూపాన్ని చూచి ఎన్ని జన్మలెత్తిన ఇటువంటి అల్లుడు దొరకడమ్మా అన్నారు. ఇక్కడి నుంచి వ్యాపించిపోతుందిగా వార్త కదా. ఆ మొత్తం హిమాలయ పర్వతంలో ఉన్నటువంటి పరివారానికి అందరికీ తెలిసిపోయింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేశారట. కాచిత్తు బాలకం హిత్వా పిబంతం స్తన్యమాదరాత్. ఒక ఆవిడికి శివుడు అందం గురించి తెలిసింది. అల్లుడు గారు వచ్చారట, అమ్మాయి గారిని పెళ్లి చేసుకుని ఆయన వస్తున్నట్ట, ఆయన చాలా అందంగా ఉన్నట్ట అని ఇంట్లోంచి రావాలి ఆవిడ. ఈ పిల్లాడు పక్క నుండి ప్రాణం తీస్తున్నాడు, పాలిస్తోంది. ఈ పాలిస్తూ ఏం చేసింది, ఆ పిల్లాడిని తర్వాత తాగుదుగాలే పాలు అని పీకేసి మరీ పట్టుకొచ్చింది అన్నారు. అదన్నమాట ఇక్కడ కాచిత్తు బాలకం హిత్వా పిబంతం స్తన్యం ఆదరాత్. ప్రేమతో పాలు తాగుతున్న పిల్లవాడిని కూడా పీకి పక్కన పెట్టి ఏమో ఒక క్షణం ఆలస్యమైతే చూడలేమేమో, అంటే పిల్లవాడికి పాలిస్తున్నావిడ పాలు ఇవ్వడం మానేసి పరిగెత్తుకొచ్చింది. మరొక ఆవిడ ఏం చేసింది, ఇది కొంచెం తమాషా, స్నానం చేసి అప్పుడే చీర కట్టుకుంటోంది. ఈ కంగారులో చీర తలకిందులుగా కట్టుకుని కింద ఉందో పైనుందో కూడా చూసుకోకుండా బయటకు వచ్చేసింది. వస్తే నీ మొహం తగలే ఎలా వచ్చేసేవేమిటంటే తర్వాత చూద్దాంలండి, మీరేగా ఇక్కడ ఉన్నది, బయటవాడు ఎవడున్నాడు ఆయన్ను చూసి పెడతానందిట. నేనేది అతిశయోక్తిగా చెప్పట్లా, రసనాం బద్ధనతీ కాచిత్తయ్యవ సహితయ్యవ అని చెప్పారు. ఇందులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తున్నాను అన్నమాట. అంటే వస్త్రం సంగతి దేవుడెరుగు, స్వామివారి దర్శనం అవ్వకపోతే ఉపయోగం లేదు. ఈ బట్టలకేముంది, ఎప్పుడైనా కట్టుకుంటావా, పుట్టినప్పుడు కట్టుకున్నావా, చచ్చాక కట్టుకుంటావా, మధ్యలో కడితే ఏమిటి, కట్టకపోతే అని వేదాంతం అప్పుడు చెప్పిందిట. ఇది విని మీరు అలా చేయకండి కళ్యాణం చూడడానికి. అంచేత మొత్తం మీద ఏది ఏమైనా ఇదిగో స్నానం చేస్తున్నావిడ స్నానం నుంచి బయటకు వచ్చింది, భర్తకి కాళ్ళు ఒత్తుతున్నావిడ కాళ్ళు బారేసి వచ్చింది, కాటుక పెట్టుకుంటున్నావిడ ఒక కన్నుకు కాటుక పెట్టుకుని ఈ రెండో కన్ను ఇలా తర్వాత పట్టుకుని ఎక్కడ పెట్టుకుంటుందో తెలియక ఇలా రాసేసుకుంటూ వచ్చేసింది. అది చెప్పారు ఇక్కడ. కాచిద్దస్తే శలాకాంచ ధృత్వాంజనకరా ప్రియ, కాటుక భరిని చేత్తో పట్టుకుని ఒక కాటుక కొంత ఒక కన్నుకు పెట్టుకుని రెండో కన్నుకు పెట్టుకునేలోపు శివుణ్ణి చూడ్డానికి వచ్చి ఆ హడావిడిలో కన్నుకు మర్చిపోయి పన్నుకు పెట్టేసుకుంది. ఈ పన్ను అంతా పూసేస్తుందనమాట కాటుగా. ఈలోపు పక్కావిడ ఇదేమిటే అంటే, అప్పటికి శివుణ్ణి చూడటం అయిపోవటం వల్ల ఇంత కాటికి ఎక్కడ ఇట్టాను, అందుకే నోరంతా ఇలా చేదుగా ఉంది, ఇందాక దీగా ఉందిట ఆయన చూసినప్పుడు, ఇప్పుడు చేదుగా ఉందిట. ఇలా కంటికి పెట్టే కాటుక పన్నుకి పెడుతుంది ఒక ఆవిడ. ఒక సుందరి పాదాలకు లత్తుక రంగు అంటే లాక్షారసం, మనం పారాణి పెట్టుకుంటామే అలా పారాణి పెట్టుకుంటుంది. ఆ పారాణి పెట్టుకుంటున్నావిడ పారాణి మధ్యలో వచ్చేసింది, ఆ రావడంలో మొత్తం పారాణంతా నెత్తికి పెట్టుకుంది. ఇక జుట్టు చూడండి మహాభయంకరంగా ఎర్రని రంగు అయిపోయింది. ఇలా ఆయా కార్యక్రమాలు ఏం వర్ణన చేశారండి, అది చెప్పడానికి శరీరం మనస్సు ఉత్సాహంతో ఒరకలెత్తుతాయి, సమయం లేదు మనకి. అలా అన్నీ మర్చిపోయి వచ్చారు, చూశారు. ఇప్పుడు మేనాదేవి కూతురికి పన్నీరు తెప్పించి కన్నీరు తుడుచుకుని ఆవిడ చేత జలకాలు ఆడించి మంచి వస్త్రాలు ఎర్రని వస్త్రాలు ధరింపజేసి పార్వతీదేవికి అన్ని రకాల నగలు అలంకరించింది. పెళ్లి పందిరి దగ్గర తీసుకొచ్చారు. శివుడు అప్పటికి ఆవిడకి పరీక్షించడం మాని సర్వావయవ సౌందర్యముతో సర్వాభరణ భూషితుడై అడుగుపెట్టాడు. ప్రమదగణాలు కూడా నందీశ్వరుడి అందం, భృంగి అందం, భృంగిరిటి అందం, వాళ్ళు అలా ఎంత అందంగా ఉంటారో, అందరూ తెల్లగా మిసమిసలాడిపోతూ ఉంటారు. అసలు శివుడు కూడా నాలాగా ఎంత తెల్లగా ఉంటాడంటే వర్ణించలేము అనమాట, అంత అందంగా ఉంటాడు. దురదృష్టం ఏమిటంటే ఆయన్ని గుర్తించలేకపోవటం వల్ల అంతవరకు ఆవిడలా ఏడ్చింది. ఇప్పుడు అందగాడిని కూర్చోబెట్టిన తర్వాత ఇద్దరికి మధ్యలో ఈ దిక్మాల బ్రహ్మగారు, అసలు బ్రహ్మగారు, ఒరిజినల్ బ్రహ్మగారు తెర అడ్డం పెట్టాడు. ఈ తెర అడ్డం పెట్టడంతో ఇంత పూర్వం వేరుగా ఇప్పుడు బ్రహ్మగారు, ఎంతసేపు అండి ఇది, మా అల్లుడిని చూడనివ్వండి, దిష్టి తగిలేస్తోంది నా కళ్ళతోటే. ఆ అల్లుడికి మా అమ్మాయికి మధ్యలో తెర పెట్టారేమని అత్తగారు అడిగింది. ఇప్పుడు పార్వతీదేవి తెర తొలగించుకుని చూడడం కాదు, అది పెద్ద గొప్ప ఏముంది, వాళ్ళు ఎలాగో అవినాభావ సంబంధం కలిగిన వాళ్ళు. అల్లుడి మీద అంత ప్రేమ కలిగింది, ఎందుకంటే ఆయన సర్వ జగత్పిత అని తెలిసింది కనుక. అప్పుడు బ్రహ్మ చిరునవ్వు నవ్వి, నీ దగ్గర ఎత్తు చూపించమ్మా, అది అలాగే ఉంది, ఇప్పుడు ఇలాగే ఉంది, అప్పుడు పెచ్చ వచ్చినప్పుడు తిట్టినప్పుడు అలాగే తిట్టావు, తిడితే అలాగే తిడతావు, ఇప్పుడు పొగిడితే అలాగే పొగుడుతున్నావు, కాసేపు ఆగవమ్మా శాస్త్ర ప్రకారం అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇంకో పెద్ద గొడవ, పార్వతీ పరమేశ్వర కళ్యాణంలో ఎన్ని, స్వామివారి కళ్యాణంలో ఆయన కూడా విఘ్నాలు పెట్టుకున్నాడు మధ్యలో కరెంటు తీసినట్టుగా. ఆయన లక్షణాలు అవి, గర్గాచార్యుడు పురోహితుడు ఒకడు ఉన్నాడు హిమవంతునికి, జ్యోతిష పండితుడు, ఆయనగా కృష్ణుడికి పేరు పెట్టినవాడు గర్గుడు అంటే. ఆయన వచ్చాడు, వచ్చి అల్లుడి గారికి కాళ్ళు కడగాలి అనగానే హిమవంతుడు, కాళ్ళు కడిగే ముందు ప్రవర చెప్పాలి కదండి మరి అని, ఏమండి పరమేశ్వరుల వారు ఒక్కసారి ఏమనుకోకుండా మీ గోత్రం చెబుతారా మీ ప్రవర చెబుతారా అన్నాడు. పరమేశ్వరుడు కిక్కును మరకుండా ఊరుకున్నాడు. కాలజ్ఞాన పండితులంతా తెల్లబోయారు, వశిష్ఠాదులు ఏం మాట్లాడలా. అప్పుడు నారదుడు అన్నాడు, మీ ఆవిడకున్న మూర్ఖత్వం వదిలిందనుకున్నాను, ఇప్పుడు నీకు పట్టుకుంది. ఇదే మాట, ఇది శ్లోకం 15వ శ్లోకం. త్వం హి మూఢత్వమాపన్నో నజానాసి చ కించన. మూఢత్వంతో ఏం మాట్లాడుతున్నావు, గోత్రం అంటే ఏమిటి, ఒక వంశంలో పుట్టినప్పుడు ఆ వంశంలో అందరికంటే గొప్పవాడు ఎవడున్నాడో వాడి పేరుని మూలంగా చెప్పుకుంటాం. ఎవరో ఒక ఆయన అత్రి అని మహర్షి ఉన్నాడు, చాలా గొప్పవాడు, ఆయన వంశంలో పుట్టిన వాళ్ళంతా అత్రి గొప్పతనాన్ని చెప్పుకోవడం కోసం మాది అత్రి గోత్రం అండి, అది క్రమంగా ఆత్రేయ గోత్రం అనమాట, అత్రి సంబంధమైనది ఆత్రేయ గోత్రం. ఫలానా వాడు ఎవడో కశ్యపుడు యొక్క వంశంలో పుట్టారు, మాది కాశ్యపస గోత్రం, పేరు గొప్ప ఊరి దెబ్బ అని చెప్పుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళ గొప్పతనం, వీడికి ఏం రాకపోయినా. ఏం చేతంటే ఆ గొప్ప ఆ వంశంలో ఒకటికైనా ఉంది కనుక, ఏదో వశిష్ఠ వంశంలో పుడితే వశిష్ఠ గోత్రం అని చెప్పుకున్నారు. ఇలా ఏ వంశంలో అయినా పుట్టిన తర్వాత వాళ్ళు ఆ పేరు చెప్పుకుంటారు, కానీ జగత్తంతా సదాశివుడి నుంచి పుడితే ఆ సదాశివుడిని నీ గోత్రం ఏమిటంటావు ఏమిటి, సదాశివుడిది సదాశివ గోత్రమే, ఆయన ప్రణవం, ఆయనే నాదం, ఆయనే సమస్తం, మీ ఆవిడని వదిలినటువంటి అజ్ఞానం నిన్ను పట్టుకుందా, ఇక చాలు అన్నాడు. ఆయన తెల్లబోయి, నిజమేనండి హడావిడిలో పడిపోయి గోత్రం అన్నాను, అయ్యయ్యో అని మళ్ళీ కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడు. ఇప్పుడు ఇదిగో, ఈవిడ నా కూతురు, కన్న కూతురు, స్వకన్యా దానం అకరోత్ శివాయ విధిరోదిత ఇమాం కన్యాం తుభ్యమహం దదామి పరమేశ్వర. ఇదిగో ఈవిడ నా కూతురు, నేను భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారిని తత్ప్రసాదంగా పొందాను, పరమేశ్వర ఈవిని నీకు ఇస్తున్నాను. భార్యార్థే పరిగృహ్నీష్వ ప్రసీద సకలేశ్వర, నీ భార్యగా ఇస్తున్నాను, స్వీకరించి ప్రసన్నుడవై మమ్మల్ని అనుగ్రహించు. ఇచ్చేటప్పుడు నేను చెప్పే మంత్రం, నువ్వు రుద్రుడివి, ఇంక వేరే మంత్రం ఎలా చెబుతాం, అందుకని తస్మై రుద్రాయ మహతే. ఈ మంత్రంతో అసలు మనం ఎప్పుడూ గుళ్ళలో పూజ చేయాలి, చాలామంది చేయటంలా. తస్మై రుద్రాయ మహతే మంత్రేణ అనేన దత్తవాన్ అన్నాడు. తస్మై రుద్రాయ మహతే, రుద్రాయ రుద్రుని కొరకు, మహతే మహానుభావుడు, మహామహిమలు కలిగిన వాడు, మహత్స్వరూపుడైన నీకు ఈ కన్యను ఇస్తున్నాను అని చేతిలో పెట్టాడు. అక్కడి నుంచి ఇంక అంత ఏదో పెద్ద గొడవ. బ్రహ్మదేవుడు కూడా కాసేపు మాయామోహితుడైపోయాడు ఈ పార్వతీ పరమేశ్వర కళ్యాణంలో. ఆహాహా ఏం కళ్యాణం, మా పెళ్ళి ఇలా జరిగింది అనుకున్నట్ట. ఇప్పుడు ఒక్కొక్కడ అదృష్టం బాగుండి బాగా పెళ్లి దొరుకుతుంది, ఒక్కొక్కడ కర్మయోగం పెళ్లిలో డబ్బుండి కూడా మామగారు పిసిరు కొట్టే కళ్యాణ మండపం ఏర్పాటు చేయలేకపోవచ్చు, ఎవడదృష్టం వాడిది. ఇక్కడ కళ్యాణం మహావైభవంగా జరగగానే బ్రహ్మగారు కూడా ఒక్క క్షణం అజ్ఞానంలో పడి శివమాయ చేత మా కళ్యాణం ఇంత వైభవంగా జరగల, శివుడి కళ్యాణం ఇంత బాగా జరిగింది అనుకున్నట్ట. అప్పుడు పక్క నుంచి సరస్వతి గిల్లు గిల్లి, ఆవిడకి అన్నీ తెలుసుగా సరస్వతి కనుక, శివుడి పెళ్ళిని చూసి అసూయి పొందుతాయిట్రా నాయన, మనంతా శివానుగ్రహంతో పుట్టాం, ఏదో కర్మయోగం మనకి ఈ మాత్రమే జరిగిందని సంతోషించు అన్నది. ఫలానా వాడు నాకు దొరకలేదని బాధపడకు, కనీసం వీడనే దొరికాడని సంతోషించు అన్నది. అప్పుడు ఆయన అజ్ఞానంలోంచి బయటకు వచ్చాడు. ఇంతలో అరుంధతి నక్షత్రాన్ని చూపించాలి పెళ్లిలో, అరుంధతి వశిష్ఠులు మాత్రమే కలిసి ఉంటారు, ఇంకెవరు అలా కలిసి ఉండరు కాబట్టి అరుంధతిని చూపించాలి. ఇది ఎలాంటి బ్రహ్మలు పెళ్లి చేయిస్తున్నప్పుడు ఆయనకే కనబడదు, పక్కవాడికి చూపిస్తాడు సహజంగా. ఏదో ఆకాశంలో అందులో పట్టపగల ముహూర్తం అనుకోండి, అదిగో ఆయన వశిష్ఠుడు, పక్కన అరుంధతి అని చూపిస్తారు. వీళ్ళు కూడా ఈ పెళ్ళి అయితే చాలరా బాబు అనుకుంటారు. కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతురికి కొద్ది రోజులు పులకరింతలు ఉంటాయి, ఆ తర్వాత మలకరింతలు ఉంటాయి. అంచేత ఈ పులకరింతలు చూసి చూడనట్టుగా పట్టించుకోరు. కానీ ఇక్కడ ఒక యోగం అన్నారు. ఒకటి, అక్కడున్నది పరమేశ్వరుడు, ఆయన దర్శనం కోసం తహతహలాడ్డానికి అరుంధతి వశిష్ఠులు వచ్చారు కాబట్టి పార్వతీ పరమేశ్వరులకు అరుంధతి నక్షత్రం చూపించడం ఇంకా సులభమైంది బ్రహ్మగారికి. ఇదిగోనమ్మ అరుంధతి, ఇదిగోనమ్మ వశిష్ఠుడు అన్నారు. అరుంధతిని చూచింది. అప్పుడు అరుంధతి ఏముందో తెలుసా, నన్ను చూచి నువ్వు కళ్యాణం చేసుకోవడం కాదు, నిన్ను చూచి ఇక మీదట వశిష్ఠుడితో ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలో నేను నేర్చుకుంటున్నాను జగన్మాత అన్నది. అది విని పార్వతి ఏమెరగనట్టుగా, అమ్మా నీ పాతివ్రత్య మహిమ, నీ గొప్పతనం నాకు ప్రసాదించు అని ఆవిడ వినయంగా పలికింది. ఇప్పుడు ఈ పెళ్లి కూతురికి పెళ్ళి అయిన తర్వాత అరుంధతి నక్షత్రం చూశాక పెళ్లిలో బుగ్గను చుక్కబెట్టడం మర్చిపోయారట. ఇప్పుడు చుక్క పెట్టడానికి వచ్చింది లక్ష్మీదేవి. ఎందుకు చుక్క పెట్టడం అన్నది సరస్వతి. ఎందుకేమిటి, ఇంత అమ్మవారిని కూడా చూసి ఎంత బాగుందో అని జనం అనుకుంటున్నారు, ఆవిడకు కూడా దృష్టి దోషం తగులుతుందేమో, దిష్టి తీయండి, దిష్టి చుక్క పెట్టాలి అని చుక్క పెట్టారట. అప్పుడు చాలా అందంగా, పూర్వం ఆత్రేయన కవి ఉండేవాడు, అసలు అమ్మవార్ల గురించి ఆయన రాసినంత బాగా పాటలు ఎవరు రాయలేరేమో అనిపిస్తున్నమాట. చక్కని బొగ్గన్ను చొక్కెందులకే చందమామలో నల్లు పుల్నందులకే చిన్నదానికి ఆసిగ్గెందులకే మనసులో నమరులున్నందులకే. ఈ చక్కని బొగ్గ మీద తెల్లగా అందంగా మెరిసిపోతుంటే ఆ సమయంలో ఈ నల్లగా కాటుకు చొక్కెందుకు పెట్టడం అని ఒక చెలికెత్తి అడిగింది. చందమామలోనే నలుపుంది, అలాగే ఈవిడలో కూడా ఈ మాత్రం బ్యూటీ స్పాట్ లేకపోతే దృష్టి దోషం తగులుతుంది, అందుకని చందమామలో మచ్చ ఉన్నట్టే ఈ ముఖ చంద్రబింబంలో కూడా చిన్న మచ్చ ఉండాలి అన్నది రెండవడు సమాధానంగా. ఈవిడ సిగ్గుపడుతుంది, ఇప్పటిదాకా ఆయన భర్త కావాలని తపస్సు చేసింది, కళ్యాణ సమయంలో కూడా సిగ్గుపడలేదు, ఇప్పుడు చుక్క పెట్టగానే శివుణ్ణి చూడగానే ఇలా తలకే ఉంచుకుంటుంది ఏమిటి అంటే, మనస్సులో భర్త మీద ప్రేమ ఎక్కువైపోయినప్పుడు అలా సిగ్గుపడుతున్నట్టు ఉండేవారట. ఇప్పుడు భార్యాభర్తలు సిగ్గు లేకుండా ఎందుకు కూర్చుంటారంటే ఆనాటి ప్రేమలు లేవని అంతరార్థం అని నేను చెప్పాల ఇందులో చెప్పాను. మొగుడు పెళ్ళాలి స్టేజీ మీదే మాట్లాడేసుకుంటున్నారు, పెళ్లికి ముందే పక్కన కుర్చీలో కూర్చోబెట్టాక ఇంకా సిగ్గేమిటి వాళ్ళ మొహం. అంతపూర్వం పెళ్లి కుదరగానే ఏడాది పాటు మాట్లాడుకుంటున్నారు సరిపోయేలాగా, ఫోన్లో బిల్లులు వీడికి వాడికి కూడా పేలిపోయేటట్లుగా, జేబుకి చిల్లు పడేలాగా. ఇవన్నీ శాస్త్ర ప్రకారం దోషం, అందుకని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాను, నాకెందుకు మొహమాటం. పెళ్లికి ముందు అలా సెల్ ఫోన్లో మాట్లాడుకోకూడదు, అన్నీ అయ్యాక పెళ్లి చేసుకుంటే ఉపయోగమే ఉందిటేక. అంచేత ధర్మ ప్రకారంగా పెళ్ళి అయిన తర్వాత అప్పుడు ఎక్కువ సంభాషణలు జరగాలి, అప్పుడు సిగ్గు గిగ్గు తెలుస్తాయి, సిగ్గు నోటి ఉండేది కనుక. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఉండాలి. మనసులోన మరులున్నందులకే చిన్నదానికి ఆ సిగ్గెందులకే అని ఈ శ్లోకాలనే పద్యరూపంలో పెట్టాడు ఆయన, చేసింది అందంగా రాశాడు అంతే తేడా. ఇవన్నీ కూడా శివపురాణంలో చెప్పబడి ఉన్నాయి. ఎన్ని విశేషాలంటే నాకు ఆశ్చర్యం అన్నమాట. అసలు అవకాశం దొరికితే ఈ పార్వతీ కళ్యాణాన్ని ఒక సప్తాహ దీక్షతో వింటే అప్పుడు ఇందులో ప్రతి శ్లోకము ప్రతి అందము మనకి తెలుస్తుంది, సౌందర్యం అంటే. ఆ తదనంతరం పార్వతీ పరమేశ్వరులకి హిమవంతుడు 1000 రత్నభాండాలతో బంగారం, మరొక 1000 ఘటాలతో రత్నాలు, అనేక ఆభరణాలు, పట్టు వస్త్రాలు ఇవన్నీ కానుకలుగా ఇచ్చి పార్వతీ పరమేశ్వరుల్ని కైలాసానికి పంపించాడు. ఇది లఘువుగా పార్వతీ పరమేశ్వరుల అపూర్వమైన కళ్యాణం. ఆది దంపతులు, అసలు ఉన్నది ఒకే జ్యోతి, ఆ జ్యోతి ద్విధా బభూవ రెండుగా విడింది. అందులో ఎడమవైపున్న కాంతి అమ్మవారైతే కుడివైపు కాంతి అయ్యవారుగా అయింది. అందుకే శివ శివులు అన్నారు వాళ్ళని, శివ పార్వతి, ఆయన శివుడు. ఈ ఇద్దరు లోకలీల కోసం అనేక అవతారాలు ఎత్తారు. అమ్మవారు మాత్రం కన్యగా పుట్టి పెళ్లి చేసుకునేది, అయ్యవారు ఎవరికి కొడుకుగా మాత్రం పుట్టల. అందుకే అమ్మవారు అనేక అవతారాలు ఎత్తినప్పుడల్లా తన శరీరం విడిచిపెట్టేసి మళ్ళీ ఇంకో శరీరం ధరించినప్పుడు ఆ పాత శరీరంలో ఉన్న పుర్రెని మెడలో వేసుకుంటూ ఉండేవాడు ఆయన. సతీదేవిగా పుట్టింది, ఆ కపాలం మెడలో వేసుకున్నాడు. ఇంకోసారి ఇంకొకడికి కూతురుగా పుట్టింది, ఆవిడ పుర్రెని మళ్ళీ మెడలో వేసుకున్నాడు. ఓసారి పార్వతి అడిగింది, ఏమండి మీ మెడ నిండా ఈ పుర్రెలు ఏమిటంటే, నీవే అన్నాడు ఆయన. మనకి భక్తితో పూజిస్తే ఇలా కనపడతాయి పూసల్లాగా, కానీ అవి పుర్రెలు, ఆవిడకి కనబడ్డాయి. ఇన్ని పుర్రెలు ఉన్నాయి ఏమిటంటే, వెర్రిదానా ఈ పుర్రెలు నీవి అన్నాడు. నా పుర్రెల, నేను ఇన్ని జన్మలెత్తానా అంది. అవును, ఎప్పటికప్పుడు నువ్వు నా కోసమని ప్రకృతివి గనక అనేక రూపాలు ధరిస్తావు, ఇదే అసలు సృష్టి రహస్యం అని ఈ రహస్యమంతా అమర్నాథ్ గుహలో చెప్పాడు. అందుకే దానికి అమరేశ్వర యాత్ర చేయాలి. అమర్నాథ్ యాత్రలో అక్కడ రెండు పావురాలు ఇప్పటికి కూడా ఉంటాయి, అప్పటి నుంచి అవి విన్నాయి. అవి చాలా అద్భుతమైన ప్రాంగణం అది. ఆ పుర్రెల మీద వ్యామోహంతో ఆవిడ అలా ధరిస్తున్నాడు. ఇది తెలియక ఆవిడ ఇతరులందరినీ పెళ్లి చేసుకుని ఆ పుర్రెలను వెళ్ళలో వేసుకున్నాడని ఒక భ్రమ పొందింది. అది జీవాత్మస్వరూపం కనుక. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, ఆ జగన్మాత ఎప్పుడూ ఆయనలోనే ఉంటుంది, అప్పుడప్పుడు రూపాలు ధరించి వెళ్ళి ఆయన్ని చేపడుతూ ఉంటుంది. ఆ చేపట్టడమే ఈ పార్వతీ పరమేశ్వరులుగా మరొక గొప్ప లీల, ఒక జగన్నాటకం. ఆ జగన్నాటక సూత్రధారి జగన్మాతని వరించిన దివ్యఘట్టాన్ని మనం లఘువుగా శ్రీశైల ప్రాంతంలో భ్రమరాంబ మల్లికార్జునుల కళ్యాణం జరిగిన స్థలంలో చేసుకున్నామన్నమాట మనం.